గుడ్ మార్నింగ్. ప్రభు నందు ప్రియమైనటువంటి వారులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా దేవుని యొక్క కృపలో దినదినము అభివృద్ధి చెందగలుగుతున్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఈ దినమందు దైవ గ్రంథములో వ్రాయబడినటువంటి యరొబాము గురించి మనము కొంత ధ్యానించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ ప్రేమించేటువంటి వాడై ఉన్నాడు. మనము ఎన్నిక లేనటువంటి వారమైనప్పటికీ, మనము అపాత్రులమైనప్పటికీ, ఆయన మన యందు కృప చూపినటువంటి వాడై అనేక సార్లు మన ఎడల తన యొక్క ప్రేమను కనపరిచేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. ప్రతి ఒక్కరిని దేవుడు కనికరించి ఆయన యొక్క ప్రేమను చూపేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. అయితే కొంతమంది విషయంలో వారు ఏమాత్రమును ఆయన ఇవ్వనై ఉన్నటువంటి మేలైనటువంటి ఈవులను పొందుటకు అర్హత లేనప్పటికీ వారిని ఆయన చేరదీసి వారికి ఆ ఈవులను అనుగ్రహించేటువంటి వాడై ఉంటూ ఉంటాడు. ఇది అందరి విషయంలోనూ జరగదు, కానీ కొంతమందిని ప్రత్యేకంగా ఆయన ఎన్నుకొని వారికి ఈ అవకాశమును ఇచ్చేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. అయితే వారిని ఈ విధంగా దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు వారికి సాధారణంగా కొన్ని కండిషన్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అంటే అవి ఎలా ఉంటాయంటే, నీవు నా మాట విని నాకు లోబడుతూ నాలో నిలిచుండి నమ్మకంగా కొనసాగినట్లయితే నీకు ఈ విధంగా జరగనై ఉన్నది అనేటువంటి కండిషన్స్ను చెప్పి, నువ్వు ఈ విధంగా జరిగించినట్లయితే, నేను చెప్పినట్లు నువ్వు విన్నట్లయితే నీకు ఈ విధమైనటువంటి మేలులు ప్రాప్తించనై ఉన్నవి, అవి నువ్వు జరిగించనటువంటి వాడవైనట్లయితే నీకు ఈ విధమైనటువంటి కీడులు సంభవించనై ఉన్నవి అనేటువంటి ఈ యొక్క కండిషన్స్తో కూడినటువంటి బ్లెస్సింగ్స్ను దేవుడు అనుగ్రహించేటువంటి వాడై ఉంటూ ఉంటాడు. మనుషులు వాటి ప్రకారము నడుచుకున్నట్లయితే వారు దీవెనలను పొందేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. వాటి ప్రకారము నడుచుకున్నప్పుడు వారు శాపములను పొందేటువంటి వారుగాను, వారి యొద్ద నుండి దేవుడు ఆ మేలులను తదుపరి తీసివేసేటువంటి వాడుగాను తమను తాము చేసుకునేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయేలీయుల మీద మొదటిగా రాజును నియమించకూడదని అనుకున్నాడు. తానే వారి యొక్క రాజయ్యుండి వారి యొక్క అవసరతలను తీర్చవలనని, వారి మధ్య తన ప్రజెన్స్ను ఉంచినటువంటి వాడై ఆయన వారి యొక్క అవసరతలను తీర్చవలనని ఆశించినటువంటి వాడై ఉన్నాడు. అయితే ఇస్రాయేలు ప్రజలు వారి చుట్టూ ఉన్నటువంటి అన్యులైనటువంటి వారిని చూచి, వారందరికీ రాజులు ఉన్నారు కాబట్టి మాకు సహితము ఒక రాజు కావాలి అని పట్టుబట్టినప్పుడు, ఆ సమయంలో ఉన్నటువంటి సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు ఏమని తెలియజేశాడంటే, వారిని ఏలబోయేటువంటి రాజు ఏ విధంగా ఉండనై ఉన్నాడో అనేటువంటి విషయాన్ని వారికి స్పష్టంగా తెలియజేయటం జరిగింది. అయినప్పటికీ వారు మొండివారై, ఇప్పటికీ పర్వాలేదు మాకు రాజు మాత్రం కావాలి అని పట్టుబట్టినప్పుడు, దేవుడు సమూయేలు ప్రవక్తతో వారికి కావలసినటువంటి రాజును వారికి ఇవ్వమని చెప్పాడు. ఈ క్రమంలో మొదటిగా వారికి సౌలును రాజుగా ఇవ్వటం జరిగింది. అయితే సౌలు దేవుడు తనకు ఇచ్చినటువంటి ఆ యొక్క అవకాశమును తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుల మీద మొదటిగా ఏర్పరిచినటువంటి యొక్క రాజు అనేటువంటి యొక్క హోదాను తను సరిగా కాపాడుకొనలేకపోవటం వలన, తాను మత్సరం కలిగినటువంటి వాడై అనేకమైనటువంటి దేవునికి అయిష్టమైన కార్యములు చేయటాన్ని బట్టి దేవుడు తనను తొలగించి తన స్థానములో దావీదును ఎంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. దావీదు దేవునికి ఇష్టానుసారుడైనటువంటి రాజుగా తాను బ్రతికి ఉన్నాడు. తాను సహితము తన యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయములలో 1-2 సార్లు దేవునిని బాధపరిచినటువంటి వాడుగాను, దేవుని యొక్క నిబంధనలను మీరినటువంటి వాడుగాను ఉండినప్పటికీ, దావీదు ఆ తదుపరి ప్రవక్తల ద్వారా తాను మందలించబడినప్పుడు ఆ యొక్క తప్పిదముల విషయంలో తాను గ్రహించుకున్నటువంటి వాడై పశ్చాత్తాపము నుండి తనను తాను తగ్గించుకొని మారు మనసు పొందినటువంటి వాడై దేవునిని విడువక అనుసరించినటువంటి వాడుగా బ్రతికాడు. కాబట్టి దావీదు యొక్క పాలన విషయంలో దేవుడు సంతృప్తి చెందినటువంటి వాడుగా ఉండినాడు. అందువలన దావీదుతో ఒక నిబంధనను దేవుడు చేసినట్లుగా మనం చూస్తాము. ఆ యొక్క నిబంధన ఏమిటంటే, నీ తర్వాత నీ యొక్క సింహాసనం మీద నీ యొక్క కుటుంబంలోనే కూర్చునేటువంటి వాడు ఒకడు తప్పనిసరిగా ఉంటాడు అనేటువంటి యొక్క ప్రామిస్ ను దేవుడు దావీదుతో చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దావీదుకు చాలామంది భార్యలున్నారు, చాలామంది పిల్లలు సహితము ఉండినారు. అయితే దావీదు తదనంతరము దావీదు యొక్క సింహాసనం మీద కూర్చునేందుకు దేవుడు సొలోమోనును ఎన్నుకొని ఉన్నాడు. సొలోమోను రాజైన తర్వాత సొలోమోను తన యొక్క పాలనను దీనంగా ప్రారంభించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుడు తనకు ప్రత్యక్షమై నీకు ఏమి కావాలని అడిగినప్పుడు తాను తన యొక్క శక్తి సామర్థ్యముల మీద ఆధారపడినటువంటి వాడుగా లేడు గాని, అంత పెద్ద దేశమును పాలించాలంటే తనకు కావలసినటువంటి వివేచన జ్ఞానములనేటువంటివి తనకు సహజముగా లేవని, కాబట్టి దేవునిపై తాను ఆధారపడి వాటిని పొందితేనే గాని వారిని సరైనటువంటి విధముగా పాలించలేను అనేటువంటి యొక్క ఉద్దేశము చేత దేవుని యొద్ద నుండి బుద్ధి విజ్ఞానము కొరకు ఆయనను కోరుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుడు తాను కోరినటువంటి యొక్క కోరిక చొప్పున చాలా సంతోషభరితుడై వాటిని మాత్రమే కాకుండా తనకు ఐశ్వర్యమును తన యొక్క జీవితంలో నెమ్మదిని సహితము అనుగ్రహించినట్లుగా మనము దైవవాక్యము నుండి చూడవచ్చు. సొలోమోనును గురించి చెప్పబడినటువంటి వాక్యం ఏమిటంటే, మాటలేమిటంటే, తనకు ముందు గాని తనకు తర్వాత గాని సొలోమోను వంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి మరొకడు లేడని సొలోమోనును గురించి చెప్పబడినది. అటువంటి జ్ఞానం కలిగినటువంటి ఈ వ్యక్తి ఆ తర్వాత తాను స్థిరపడినప్పుడు క్రమంగా తాను తప్పులు చేయటం ప్రారంభించాడు. ఈ తప్పులు చేయటం ఎలా ప్రారంభమైనదంటే, తాను కామాతురత కలిగినటువంటి వాడై అనేక మంది స్త్రీలను పెండ్లి చేసుకున్నాడు. ఈ స్త్రీలు సహితము తన హోదాకు తగినట్లుగా రాజకుమార్తెలైనటువంటి వారు అయ్యుండినారు. మరి అంతమంది రాజకుమార్తెలైనటువంటి వారు ఇస్రాయేల్ దేశంలో లేరు కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ యొక్క అన్యదేశముల నుండి ఆ రాజుల యొక్క కుమార్తెలను తను వివాహము చేసుకున్నాడు. ఇది తాను ఇంకను దేవుని నుండి దూరమైపోవటానికి వేసినటువంటి మొదటి తప్పటడుగుగా మనము చూస్తూ ఉన్నాము. వివాహమైనటువంటి వారు కుటుంబాన్ని అంతటినీ కలుపుకొని ముందుకు వెళ్లవలసినటువంటి అవసరం ఉంటూ ఉంటుంది. ఈ సమయంలో సొలోమోను రాజు అనేక మంది భార్యలను చేసుకునటం వలన, వారు అన్యులై ఉండటం వలన వారిని సహితము సంతోషపెట్టినట్లుగా క్రమక్రమంగా తాను దేవుని నుండి దూరమైపోయి వారు వారి యొక్క అన్య దేవతలను పూజించేందుకు, వాటికి దేవాలయాలు కట్టేందుకు, దేవతా స్తంభాలు నిలిపేందుకు, ఈ విధమైనటువంటి అంటే అంజులైనటువంటి వారు ఏ పనులైతే చేస్తూ ఉంటారో ఆ పనులను చేసేందుకు వారి రిలీజియస్ ప్రాక్టీసెస్ను సహితము తాను తన భార్యల నిమిత్తమై చేయిచూ వచ్చినట్లుగా మనము దైవగ్రంథం నుండి చూడవచ్చు. దీనితో దేవుడు చాలా బాధపడినాడు. ఎందుకంటే దేవుడు తాను రాజవునట్లుగా తనను ఎన్నుకొని ఉన్నాడు. తనకు కావలసినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని వివేచనను అనుగ్రహించాడు. అయితే సొలోమోను రాజు దేవుని నుండి దూరమైపోయి అన్యుల యొక్క విగ్రహములను పూజించేందుకు, వాటికి గుడులు గోపురములు కట్టేందుకు ఎప్పుడైతే సిద్ధపడినాడో ఆ విధంగా చేసినాడో చేస్తూ ఉన్నాడో దేవుడు తన ఎడల అసహ్యపడినట్లుగా మనము చూస్తున్నాము. అయితే దావీదుతో దేవుడు ఆల్రెడీ ఒక ప్రామిస్ చేసి ఉన్నాడు. ఏమని చేసి ఉన్నాడంటే, నీ యొక్క సింహాసనం మీద కూర్చుండేందుకు నీ యొక్క కుటుంబము నుండి ఒక వ్యక్తి ఎల్లప్పుడూ ఉంటాడు అనేటువంటి ఆ యొక్క ప్రామిస్ను దావీదుతో దేవుడు చేసి ఉన్నాడు. దేవుడు తన సేవకుడైనటువంటి దావీదుకు చేసిన ఈ యొక్క ప్రామిస్ను బట్టి దేవుడు యెరూషలేమును తనకు కావలసినటువంటి పట్టణముగా ఎన్నుకొనటను బట్టి, ఈ రెండు కారణములను బట్టి సొలోమోను దినములలోనే ఆ రాజ్యమును సొలోమోను నుండి తీసివేసి ఇతరులకు ఇచ్చివేయకుండగా దేవుడు ఆ తర్వాతి కాలములో దానిని చేద్దామనేటువంటి ఆ సంయమనముతో తన కాలములో దేశం అనేటువంటిది విభజింపబడకుండా ఆయన ఊరుకున్నాడు. సొలోమోను చనిపోయాడు. సొలోమోను తర్వాత తన కుమారుడైనటువంటి రెహబాము రాజైనట్లుగా మనము చూస్తూ ఉన్నాము. రెహబాము కుర్రవాడు, తనకి సరైనటువంటి అనుభవము జ్ఞానం అనేటువంటివి లేవు. రెహబాము సింహాసనమునకు వచ్చినటువంటి ఈ యొక్క కాలంలో ప్రజలందరూ తన యొద్దకు వచ్చి ఏమని మనవి చేశారంటే, మీ తండ్రి కాలంలో మేము కష్టపడి పని చేయవలసి వచ్చినది, ఎప్పుడు కఠినమైనటువంటి పనిని చేయటం వలన మేము వేసారి ఉన్నాము, కాబట్టి ఆయన చేయించినటువంటి విధముగా మాతో నీవు సహితము కఠినమైనటువంటి పనిని చేయించవద్దు, దానిని కొంత తగ్గించు అని రిక్వెస్ట్ చేద్దామని ప్రజలందరూ వచ్చి తన దగ్గర రిక్వెస్ట్ చేస్తారు. చేసినప్పుడు రెహబాము అంటాడు, మీరు వెళ్ళండి, తర్వాత మిమ్మల్ని కలుస్తానని చెప్పి వారిని పంపివేసి పెద్దలైనటువంటి వారిని తన యొద్దకు పిలిచి ఈ విధంగా ప్రజలైనటువంటి వారు నా యొద్దకు వచ్చి రిక్వెస్ట్ చేశారు, ఏం చేయమంటారు అని వారిని అడిగినప్పుడు ఆ పెద్దలైనటువంటి వారు ఏమన్నారంటే, నీవు వారు అడిగినట్లుగా వారికి కొంత విశ్రాంతిని కలిగించు, మీ తండ్రి చేయించిన విధంగా మరీ కఠినమైనటువంటి పనులను వారితో చేయించవద్దు అని ప్రజలు కోరినది వారికి ఇవ్వమని వారు సజెషన్ ఇచ్చారు. అయితే ఆ సజెషన్ విన్న తర్వాత రెహబాము ఏం చేశాడంటే, తనతో పెరిగినటువంటి యవనస్తులైనటువంటి వారిని అందరిని పిలిపించి వారేం చెప్తారో ఈ విషయంలో అని వారిని అడిగినప్పుడు వారన్నారు, ఇప్పుడే నీవు గనుక రిలాక్స్ చేసేవంటే వీరికి నువ్వు ఇప్పుడే విశ్రాంతిని ఇచ్చి అంత పని చేయించకుండా ఉన్నట్లయితే వీళ్ళు ఇక నీ మాట వినేటువంటి వారుగా ఉండరు, వారు సోమరులైనటువంటి వారైపోతారు, కాబట్టి ఆ విధంగా నీవు చేయనే చేయవద్దు, వారి మీద ఇంకా కఠినమైనటువంటి పని చేయనట్లుగా ఒత్తిడి తీసుకురా అని ఈ విధమైనటువంటి సలహాలు ఆ యవనస్తులైనటువంటి వారు రెహబాముకు ఇవ్వటం వలన తాను ముందుగా ప్రజలతో చెప్పిన విధంగా వారిని పిలిపించి, ఇదిగోండి మీరందరూ కూడా నా దగ్గరకు వచ్చి ఈ విధంగా కోరటం జరిగింది, అయితే నేను మా తండ్రి కన్నా కఠినంగా ఉండబోతున్నాను మీ అందరితోటి అని తాను రిప్లై ఇవ్వటం జరిగింది. ఈ సమాధానం విన్నప్పుడు ప్రజలంతా కూడా విసుగు చెందినటువంటి వారై వారేమన్నారంటే, 10 గోత్రాల వారిని మేము వెళ్ళిపోతున్నాము, మీరు మీ పని చూసుకొని మిగిలినటువంటి వారు, 10 గోత్రాలు మాత్రం మేము వేరుగా వెళ్ళిపోతాం, మా కుంపటి వేరుగా పెట్టుకుంటాము అనేసి వాళ్ళందరూ కలిసి వేరుగా వెళ్ళిపోయి వారి మీద రాజు ఎవరై ఉండాలి అని వారు ఆలోచన చేస్తూ వారు రాజు కోసం చూసుకుంటూ ఉన్నారు. ఇక యూదా గోత్రం ఒకటే మిగిలిపోయింది. యూదా గోత్రంతో ఏకీభవించినటువంటి బెంజామిన్ గోత్రము, ఈ 2 గోత్రములు కలిసి వేరుగా ఉన్నాయి. వారి మీద రెహబాము పరిపాలన చేయటం ప్రారంభించాడు. ఈ విధముగా సొలొమోను మరణానంతరము 12 గోత్రములుగా ఉన్నటువంటి ఇస్రాయేలు రాజ్యం అనేటువంటిది 2గా విడిపోయింది. ఒక భాగంలోనేమో 10 గోత్రాలు ఉన్నాయి, 2వ భాగంలోనేమో 2 గోత్రాలు ఉన్నాయి. ఈ 2 గోత్రాలు ఉన్నటువంటి యూదా రాజ్యం అనేటువంటి దాని మీద ఇప్పుడు రెహబాము పరిపాలన చేస్తూ ఉన్నాడు. మిగిలిన 10 గోత్రాల మీద ఎవరిని వారు రాజుగా చేసుకోవాలని వారు ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఇదంతా జరగక మునిపే సొలొమోను ఉన్నటువంటి యొక్క దినములలోనే యరొబాము బలవంతుడని, ధైర్యశాలి అని, పని చేయటందు డెడికేషన్ కలిగినటువంటి వాడని, నిగ్రహత కలిగినటువంటి వాడని బైబిల్ గ్రంథంలో మనము చూడవచ్చు. సొలొమోను కాలంలో సొలొమోను రాజు క్రింద తాను సేవకుడిగా ఉన్నట్లుగా మనము చూడవచ్చు. ఈ యరొబాము పనిచేసే విషయంలో నిగ్రహత కలిగి పనిచేయటం అనేటువంటి క్వాలిటీ ఉన్నందువలన అతడు మంచి పనివాడని తెలుసుకున్నటువంటి రాజైనటువంటి సొలొమోను తనను ఒక సమయంలో మిల్లు కట్టించి తన తండ్రి అయిన దావీదు పురానికి కలిగినటువంటి బీటలు వాటిని బాగు చేస్తూ ఉండినాడు. ఈ సమయంలో యరొబాము అయితే ఇక్కడ పనిచేయటానికి బాగుంటుంది అన్న ఉద్దేశాన్ని కలిగినటువంటి వాడే సొలొమోను ఏం చేశాడంటే, ఇతనిని యోసేపు సంతతి వారు చేయవలసినటువంటి భారమైనటువంటి పని మీద అధికారిగా నియమించటం జరిగింది. ఈ విషయము సహించనటువంటి యరొబాము ఏం చేశాడంటే యెరూషలేము నుండి బయటకు వెళ్ళిపోయాడు. అహియా అనేటువంటి ఒక ప్రవక్త అక్కడ ఉన్నాడు. ఆయనతో దేవుడు ఏమని సెలవిచ్చాడంటే, సొలొమోను యొక్క తప్పిదములు వలన నేను విసుగు చెందాను, తాను చేసినటువంటి తప్పిదములు ఈ విధంగా ఉన్నాయి, కాబట్టి నీవు వెళ్ళి యరొబామును కలిసి ఆ యరొబాముకు సొలొమోను తర్వాత 10 గోత్రములను తన చేతిలో పెట్టి తనను రాజుగా చేయబోతున్నాను, కాబట్టి ఈ విషయమును తనకు తెలియజేయమని అహియా అనేటువంటి ప్రవక్తను యరోబాము వద్దకు పంపటం జరిగింది. అహీయా వెళ్ళాడు. వెళ్ళి యరోబాముకు ఈ విషయాన్ని తెలియజేయటం జరిగింది. ఈ విషయము సొలోమోనుకు కూడా తెలిసింది. అంటే తన తర్వాత రాజ్యము విడిపోబోతున్నదని, దానిలో 10 గోత్రములను దేవుడు యరోబాముకు ఇవ్వనై ఉన్నాడని అహీయా అనేటువంటి ప్రవక్త ద్వారా దేవుడు యరోబాముకు తెలియజేశాడనేటువంటి విషయము సొలోమోనుకు చెవిని పట్టడం వలన తాను యరోబామును చంపాలని చూశాడు. ఈ కారణం చేత యరోబాము ఏం చేస్తాడంటే అక్కడ ఉండకుండా తప్పించుకొని ఐగుప్తునకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి సొలోమోను చనిపోయే వరకు అక్కడ ఉండి, సొలోమోను చనిపోయిన తర్వాత అప్పుడు తిరిగి మరల ఇజ్రాయెల్ దేశమునకు రావటం జరుగుతూ ఉన్నది. ఈ 10 గోత్రముల వారు రాజు కోసం చూసుకొని వారిపైన యరోబామును, అంటే ఇప్పుడు ఐగుప్తు నుండి తిరిగి వచ్చినటువంటి ఈ యొక్క యరోబామును తమ మీద రాజుగా చేసుకొని వారు తమ యొక్క పరిపాలనను ప్రారంభించారు. ఈ విధముగా ఇస్రాయేలు దేశం అనేటువంటిది రెండుగా విడిపోయింది. పైనున్నటువంటి 10 గోత్రములను నార్దర్న్ కింగ్డమ్ అని అంటారు. క్రిందనున్నటువంటి 2 గోత్రములను యూదా రాజ్యం అని అంటారు, సదరన్ కింగ్డమ్ అని అంటారు. ఇప్పుడు 10 గోత్రముల మీద రాజుగా ఏర్పరచబడినటువంటి యరోబామును మనం చూచినట్లయితే, ఇతను ఎఫ్రామియేలు గోత్రానికి చెందినటువంటి వాడు, నెబాతు కుమారుడని బైబిలు చెప్తూ ఉన్నది. అతని తల్లి పేరు జెరువా అనేటువంటి ఆవిడ. ఆమె ఇప్పుడు భర్త లేనటువంటిదిగా విధవరాలుగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్నది. యరోబాము రాజైపోయాడు. దేవుడు సెలవిచ్చినట్లుగా ఇస్రాయేల్ యొక్క 12 గోత్రాల్లో 10 గోత్రాల మీద తను రాజవటం అనేటువంటిది జరిగింది. అంతవరకు నెరవేర్పును తాను చూచాడు. అయితే ఇదే సమయంలో దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి విషయంలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క మందిరమైనటువంటి యెరూషలేమునకు వచ్చి అక్కడ మాత్రమే బలులు అర్పించవలసినటువంటి అవసరత అనేటువంటిది ఉన్నది. ఈ యెరూషలేము యూదాలో ఉండిపోవటం వలన పైనున్నటువంటి 10 గోత్రములలోని ప్రతి ఒక్కరూ కూడాను యెరూషలేమునకు వెళ్ళి అక్కడ దేవునిని ఆరాధించి అక్కడ బలులు అర్పించి రావలసినటువంటి అవసరత అనేటువంటిది ఉన్నది. మనకు తెలిసినట్లుగా ఇస్రాయేలు ప్రజలలో వయసు వచ్చినటువంటి మగవారు సంవత్సరానికి తప్పనిసరిగా 3 సార్లు అక్కడకు వెళ్ళి రావలసినటువంటి అవసరము ఉన్నది. ఈ విధముగా పేరుకు మాత్రము ఇస్రాయేలు దేశం అని 10 గోత్రములతో కూడినటువంటి రాజ్యంగా ఏర్పడినది గాని, దేవునిని ఆరాధించు నిమిత్తము, బలి అర్పించు నిమిత్తము ప్రతి ఒక్కరూ కూడాను యెరూషలేమునకు వెళ్ళి రావలసినటువంటి అవసరత ఇక్కడ ఉన్నది. దీనితో యరోబాము ఏమని ఆలోచించాడంటే, వీరందరూ కూడా అస్తమానము అక్కడకు వెళ్ళి రావలసినటువంటి అవసరత ఉన్నది కాబట్టి వీరు ఈ విధముగా అనేక సార్లు అక్కడకు వెళ్ళి రావటం అనేటువంటిది జరగటం వలన వీరి మీద రెహబాము ఇన్ఫ్లుయెన్స్ చూపించినటువంటి వాడే ఏదో ఒక సమయంలో వారిని అందరినీ తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ చేత తన చేతిలోనికి తీసుకొని మరలా నా మీదకి యుద్ధము చేసి నా రాజ్యాన్ని తీసేసుకుంటాడేమో అనేటువంటి యొక్క భయము తనలో కలిగినట్లుగా మనము చూడవచ్చు. మరి దీనికి పరిష్కారం ఏంటి అని తాను ఆలోచించినప్పుడు, 2 బంగారదూడలను చేయిద్దాము. ఒకటేమో బాగా పైన ఉత్తరాయణ ఉన్నటువంటి గాదులో పెడదాము, రెండవదేమో క్రింద సౌత్ లో యూదా రాజ్యానికి ఇస్రాయెల్ రాజ్యానికి బోర్డర్ లో ఉన్నటువంటి బేతెల్లో పెడదాము. పెట్టి ఏమని చెప్దామంటే, మీరు అక్కడికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి అవసరం లేదు, ఇక్కడే మీరు ఆరాధించుకుంటే సరిపోతుంది, మీరు ఇవ్వాల్సినటువంటి బలులన్నీ కూడాను ఇదిగో అక్కడ గాదులో గాని కింద ఉన్నటువంటి బేతెలులో గాని ఏ ఒక్క చోటకైనా మీరు వెళ్ళి మీ బలులు అనేటువంటివి ఇవ్వవచ్చు అని నియమం పెట్టినట్లయితే వీరు అక్కడ దాకా వెళ్లాల్సినటువంటి అవసరము లేదు కాబట్టి, అంత దూరం ప్రయాణించవలసినటువంటి అవసరం లేదు కాబట్టి ఇక్కడే ఉండిపోతారు కాబట్టి రెహబాము యొక్క ఇన్ఫ్లుయెన్స్ నుండి వారిని తప్పింపజేస్తాను అనేటువంటి ఉద్దేశము తనలోనికి వచ్చి ఆ విధంగా యరోబాము చేయటం జరిగింది. ఈ విధమైనటువంటి పని చేయటం వలన యరోబాము ఇస్రాయేలు ప్రజలు నిజమైనటువంటి దేవుని యొక్క కట్టడలను మీరినటువంటి వారై ఈ యరోబాము రాజు ఇచ్చినటువంటి యొక్క కట్టడల చొప్పున విగ్రహారాధన చేయటానికి ప్రారంభించారు. ఈ దూడలను పూజించటానికి వారు అనుసరించటం వలన వారు విగ్రహారాధకులు అవటానికి యరోబాము కారణమయ్యాడు. ఇక 2వది ఏంటంటే, యరొబాము యూదా దేశమందు జరిగేటువంటి ఉత్సవం వంటి ఉత్సవమును దేవుడు నిర్ణయించినటువంటి సమయంలో కాకుండా తన సొంత టైంలో తాను నిర్ణయించినటువంటి సమయంలో దాన్ని మార్పు చేసి ఆ దినాన్న పండుగ జరుపుకోవాలని తాను తాకీదు జారీ చేసినట్లుగా మనము చూస్తున్నాం. ఇది రెండవ విషయము. తర్వాత బలులు అర్పించేటువంటి విషయములో దేవుడు నిర్ణయించినటువంటి ఆ యాజకులకు బదులుగా తానే యాజకులను నిర్ణయించి వారందరూ కూడా బేతెల్లో ఉండేలాగా వారే ఈ పని చేసేటువంటి వారిగా తాకీదు జారీ చేసినట్లుగా మనము చూస్తున్నాం. యాజకులనేటువంటి వారు దేవుని చేత ప్రత్యేకంగా నిర్ణయించబడినటువంటి వారు. వారు లేవి గోత్రానికి చెందినటువంటి వారు. అయితే ఇప్పుడు ఇక్కడ జరిగేటువంటిది ఏంటంటే లేవీలు కాకుండా తాను ఎవరినైతే నిర్ణయిస్తాడో వారే ఈ యొక్క పనిని చేసే విధంగా దేవుడిచ్చినటువంటి కట్టడను పూర్తిగా మార్చివేసి తన సొంత కట్టడలను చొప్పించటం అనేటువంటిది, ప్రవేశపెట్టడం అనేటువంటిది చేయటం వలన తాను దేవునికి పూర్తిగా విరోధి అయిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అంతేకాదు దేవునికి ధూపం వేసేటువంటి విషయంలో యాజకులైనటువంటి వారు ఆ యొక్క విషయమును చేయవలసినది. అయితే ఆ ధూపం వేసేటువంటి విషయంలో తానే బలిపీఠం మీద ఎక్కి ఆ ధూపము వేయటానికి ప్రయత్నించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఈ విషయములను బట్టి దేవుడు యరొబాము నందు బహుగా అసహ్యపడినాడు. ఇదేంటి, ఏ విధముగా ఎన్నికలైనటువంటి ఒకనిని నేను ఎంచుకున్నానే, ఇతన్ని రాజుగా చేసేటప్పుడు నేను అతనితో చేసినటువంటి ఆ యొక్క ఒడంబడిక అనేటువంటిది కండిషనల్గా ఉన్నది. ఒడంబడికలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయములను సహితము నేను ప్రస్తావించినానే. అయితే ఇతనేంటి ఈ విధముగా తన సొంత నిర్ణయములను తీసుకొని నా కట్టడలను నా విధులను వీటన్నిటినీ పూర్తిగా పక్కకు పెట్టివేసి ఇస్రాయేలు ప్రజలను ఎలమని తన యొక్క చేతిలో నేను రాజ్యాన్ని పెడితే వారిని అందరినీ విగ్రహారాధికులుగా చేసేసాడు అని బహుగా దేవుడు నొచ్చుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మొదటిగా దేవుడు అహియా ప్రవక్తను యరొబాము యొద్దకు పంపించి తనకు 10 గోత్రములతో కూడినటువంటి రాజ్యమును ఇచ్చి తనను రాజుగా చేయబోచున్నాడని తెలియజేసినప్పుడు అదే సమయంలో తనతో దేవుడు అహియా ద్వారా చెప్పటం జరిగింది. అదేమిటంటే, నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరచినట్లు నిన్నును స్థిరపరచి ఇస్రాయేలు వారిని నీకు అప్పగించెదను అని చెప్పడం జరిగింది. ఈ మాటలను మనం చూస్తున్నప్పుడు ఇవి చాలా భావగర్భితమైనటువంటి మాటలని మనకు తెలుస్తున్నది. ఈ మాటలు చెప్పింది ఎవరంటే దేవుడే చెప్పాడు. ఎవరితో చెప్పాడంటే యరొబాముతో చెప్పాడు. ఎవరి ద్వారా చెప్పాడంటే అహియా అనేటువంటి ప్రవక్త ద్వారా చెప్పటం జరిగింది. ఇక్కడ ఏమని చెప్పాడంటే, నేను నీకు ఆజ్ఞాపించిందంతా నువ్వు విని నా మార్గములను అనుసరిస్తూ నడుస్తూ నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగిస్తూ నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైక్కొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లుగా నిన్నును స్థిరపరచి ఇస్రాయేలు వారిని నీకు అప్పగించదను అనేటువంటి పెద్ద వాగ్దానాన్ని చేయటం జరిగింది. అంటే యూదా గోత్రములో దావీదు కుటుంబంలోని ఒక వ్యక్తి దావీదు యొక్క సింహాసనం మీద కూర్చుండేటువంటి విధంగా ఎల్లప్పుడూ ఒకడు తప్పనిసరిగా ఉంటాడని దేవుడు దావీదుతో ప్రమాణం చేశాడు. అదే విధముగా ఇక్కడ యరొబాముతో సహితము చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, దావీదులాగే నీవు కూడా నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనినటువంటి వాడవైతే దావీదును నేను స్థిరపరిచినట్లే నిన్ను సహితము స్థిరపరుస్తాను ఇస్రాయేలు ప్రజల మీద అని అంత పెద్ద ప్రామిస్ దేవుడు చేయటం జరిగింది. అయితే అది కండిషనల్. ఎందుకంటే నీవు అది జరిగించినట్లయితే దేవుడు ఆ యొక్క విషయాన్ని నెరవేర్చనై ఉన్నాడు. అది జరిగించినటువంటి పక్షములో నిన్ను దేవుడు రిమూవ్ చేయనై ఉన్నాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తున్నది. అయితే ఇంత ఆపర్చునిటీని దేవుడు తనకు ఇచ్చినప్పటికీ, ఇంత గొప్ప వాగ్దానమును దేవుడు తనకు చేసినప్పటికీ యరొబాము దానిని ఏమాత్రము పట్టించుకున్నట్లుగా మనము చూడము. కానీ తన సొంత ప్రయత్నములను చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. దేవుడు నాయడల కరుణ చూపి తనకు లోబడి ఉన్నట్లయితే మిగిలినటువంటి తదుపరి పనులన్నీ కూడాను దేవుడే చేయనై ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క గ్రహింపు లేకుండా తనంతట తాను తన ఇష్టం వచ్చినట్లుగా కార్యములను చేయటాన్ని బట్టి, తన నిర్ణయములను తీసుకున్నటాన్ని బట్టి, వాటిని అమలు జరపటాన్ని బట్టి తన యొక్క కీడునకు తానే కారణమైనట్లుగా మనం ఇక్కడ యరొబామును గురించి చూస్తూ ఉన్నాము. దీనితో దేవుడు యరొబామును ఇశ్రాయేలు మీద నుండి రాజుగా తీసివేయాలని నిర్ణయించుకున్నాడు. ఒక సమయంలో యరొబాము కుమారుడైనటువంటి అబీయా గాయలపడినప్పుడు యరొబాము తన భార్యను పిలిచి ఏమంటాడంటే, నీవు యరొబాము భార్యవని తెలియబడకుండా మారువేషం వేసుకుని షిలోహుకు వెళ్ళు. అక్కడ నేను రాజునవుతానని ఆ దినాల్లో నాతో చెప్పినటువంటి అహియా అనేటువంటి ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి నువ్వు వెళ్ళేటప్పుడు 10 రొట్టెలు, అప్పములు, బుడ్డి తేనె చేత పట్టుకొని వెళ్ళు. వెళ్ళి ఆయనకు ఆ రొట్టెలు, ఆ తేనె అది అప్పగించి బిడ్డ ఏమవుతాడు అనేటువంటి విషయాన్ని గురించి వాకబు చెయ్యి అని చెప్పి తన భార్యను పంపిస్తాడు. ఎప్పుడైతే యరొబాము భార్య అహియా యొద్దకు వెళుతుందో దేవుడు అహియాతో మాట్లాడతాడు. ఏమని చెప్తాడంటే, అహియా యొక్క భార్య మారువేషంలో వస్తున్నది, కుమారుని యొక్క విషయాన్ని గురించి వాకబు చేయటానికి వస్తూ ఉన్నది, కాబట్టి నీవు తనతో ఏ విధమైనటువంటి వార్త చెప్పాలి అని తనకు ఏ వార్త చెప్పాలో దేవుడు తెలియజేశాడు. ఎప్పుడైతే యరొబాము యొక్క భార్య ఇంట్లోనికి వస్తున్నదో మారువేషంతో, వెంటనే దైవజనుడైనటువంటి అహియా అప్పటికి ఆయనకి కళ్ళు కనపడతలేదు. అయితే దేవుడు చెప్పినటువంటి వార్తను తనకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశం చేత ఈమె కాళ్ళ చప్పుడు విని ప్రవక్త ఏమంటాడంటే, యరొబాము భార్య రా, నీవు వేషం వేసుకొని రావటం ఎందుకు అని అడుగుతాడు. ఈ విషయాలు మొదటి రాజుల గ్రంథము 14:4 నుండి వ్రాయబడి ఉన్నవి. యరొబాము భార్య ఆ ప్రకారము లేచి షిలోహునకు పోయి అహియా ఇంటికి వచ్చెను. అహియా వృద్ధాప్యము చేత కండ్లు కానరాని వడై ఉండెను. అంతటా యెహోవా అహియాతో సెలవిచ్చినదేమనగా, యరొబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు గనుక అతని గురించి నీ చేత విచారించుటకై యరొబాము భార్య వచ్చుచున్నది. ఆమె మారువేషము వేసుకుని మరి ఒకటి అయినట్లుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చునట్లు నీవు ఆమెతో చెప్పవలెను. అంతలో అహియా ద్వారము లోపలికి వచ్చు ఆమె కాలిసప్పుడు విని ఆమెతో ఇట్లనెను, యరొబాము భార్య లోపలికి రము, నీవు వేషం వేసుకుని వచ్చుట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞాయను. నీవు వెళ్ళి యరొబాముతో చెప్పవలసినదేమనగా, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నేడు నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారను నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకిచ్చి ఉండినను. నా ఆజ్ఞలను గైకుని మనఃపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్లు నీవు చేయక, నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే అధికముగా కీడు చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను, పోత విగ్రహములను పెట్టుకుని నాకు కోపము పుట్టించి ఉన్నావు. కాబట్టి యరొబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని గనులు గాని లేకుండా మగవారినందరినీ యరొబాము వంశము నుండి నిర్మూలము చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్లు యరొబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. పట్టణమందు యరొబాము సంబంధాలలో మరణమగు వారిని కుక్కలు తినును, బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినును. యెహోవా మాట ఇచ్చియున్నాడు కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము, నీ పాదములు పట్టణములో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును. అతని నిమిత్తము ఇశ్రాయేలు వారందరూ అంగలార్చుచు సమాధిలో అతనిని పెట్టిదురు. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా యరొబాము సంబంధులలో ఇతని యందు మాత్రమే అనుకూలమైన దాన్ని కనుగొనెను గనుక యరొబాము సంతతి వారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును. ఇదియుగాక యెహోవా తన నిమిత్తము ఒకని ఇశ్రాయేలు వారి మీద రాజుగా నియమింపబోతున్నాడు. ఆ దినముననే అతడు యరొబాము సంతతి వారిని నిర్మూలము చేయును. కొద్ది కాలములోనే ఆయన అతని నియమింపబోవును. ఇస్రాయిల్ వారు దేవతా స్తంభములను నిలిపి యెహోవాకు కోపం పుట్టించి ఉన్నారు గనక నీటి యందు రెల్లు అల్లల్లాడునట్లు యెహోవా ఇస్రాయిలు వారిని మొత్తి ఒకడు వేరును పెళ్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన ఈ మంచి దేశములో నుండి వారిని పెళ్లగించి వారిని యూఫ్రటీసు నది అవతలకు చెదరగొట్టును. మరియు తానే పాపం చేసి ఇస్రాయిల్ వారు పాపం చేయటకై కారకుడైన యెరోబాము పాపములను బట్టి ఆయన ఇస్రాయిల్ వారిని అప్పగింపబోచున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క మాటలన్నీ కూడాను యెరోబాము యొక్క భార్యతో అహియా ప్రవక్త చెప్పడం జరిగింది. యెరోబాము భార్య తన కుమారుడు ఏమి కానై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకునేందుకు ప్రవక్త యొద్దకు వెళ్ళింది. కానీ దానితో పాటు అహియా ప్రవక్త అనేకమైనటువంటి విషయాల్ని ఆమెకు తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఆ పిల్లవాడు చనిపోనై ఉన్నాడని తెలియజేశాడు ప్రవక్త. తర్వాత తాను మాత్రమే కాకుండా అంటే యెరోబాము మాత్రమే కాకుండా తన సంతతి వారిలో ఏ ఒక్క మగవాడు కూడా బ్రతికి ఉండకపోవటం లేదనేటువంటి విషయాన్ని సహితము తెలియజేశాడు. ఇది ఎంతో కాలంలో కాదు, త్వరలోనే మరి యొక్క రాజు రానై ఉన్నాడని, తన స్థానంలో అంటే యెరోబాము స్థానంలో మరి యొక్క రాజు నియమింపబడబోతున్నాడని, అతడు వచ్చినటువంటి దినాన్నే ఇవంతా కూడా సంభవిస్తాయనేటువంటి విషయాన్ని సహితము అహియా ప్రవక్త తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాము. చనిపోయినటువంటి వారు సహితము సరిగా పాతిపెట్టబడ్డారని, ఇప్పుడు ఖాయిలాగా ఉన్నటువంటి ఈ యొక్క బిడ్డ చనిపోబోతున్నాడు, ఈ బిడ్డ మాత్రమే సమాధికి వెళతాడని, మిగిలినటువంటి వారందరూ కూడాను సమాధి చేయబడరని, పట్టణమందు యెరోబాము సంబంధంలో మరణమయ్యేటువంటి వారిని కుక్కలు తింటాయని, బయట భూమిలో మరణమయ్యేటువంటి వారిని ఆకాశ పక్షులు తింటాయని దేవుడు అహియా ద్వారా యెరోబాము యొక్క భార్యకు తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. దీనంతటికీ కారణము ఏమై ఉన్నది అనేటువంటి విషయాన్ని సహితము దేవుడు అహియా ప్రవక్త ద్వారా యెరోబాము భార్యకు తెలియజేస్తున్నాడు. అదేమిటంటే తానే పాపము చేసి ఇస్రాయిల్ వారు పాపం చేయటకై కారకుడైన యెరోబాము పాపములను బట్టి ఆయన ఇస్రాయిల్ వారిని అప్పగింపబోతున్నాడు అనేటువంటి యొక్క సత్యాన్ని సహితము దేవుడు యెరోబాము భార్యకు తెలియజేశాడు. ఇక్కడికి యెరోబాము భార్య తన కుమారుడు ఏమి కానై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకునేందుకు వచ్చింది. కానీ ఆమె విన్నటువంటి వార్త మొట్టమొదటిగా పిల్లవాడు చనిపోతాడని, ఆ తర్వాత తన భర్త వంశములో మగవారందరూ చనిపోతారని, రాజ్యము వారికి ఉండబోటం లేదని, మరి యొక్క అవ్యక్తి ఆ సింహాసనం మీదకి రాబోతున్నాడనేటువంటి విషయాన్ని తాను ఇక్కడ తెలుసుకున్నది. ఈ విషయాలు తను వెళ్ళిన తర్వాత తన భర్తకు చెప్పడం జరిగింది. అయితే ప్రవక్త సెలవిచ్చినట్లుగానే ఆమె పట్టణంలో అడుగు పెట్టినప్పుడే ఆ పిల్లోడు చనిపోవటం అనేటువంటిది. ఆ తర్వాత విషయాల్ని మనము దైవ గ్రంథంలో చూచినట్లయితే ఎగ్జాక్ట్ గా అహియా ప్రవక్త ఏ విధమైనటువంటి ప్రవచనాన్ని యెరోబాము భార్యకు తెలియజేశాడో ఆ విషయములన్నీ తదుపరి దినాల్లో ఆ విధంగా జరిగినట్లుగా మనము చూడవచ్చు. ఇక్కడ యెరోబాము యొక్క జీవితం నుండి మనం తెలుసుకోవలసినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. మొదటిగా యెరోబాము ఎవరో ఒక సామాన్యుడైనటువంటి ఒక వ్యక్తి. అయితే దేవుడు కొందరిని తన ప్రత్యేకమైనటువంటి పని నిమిత్తము ఎంచుకున్నటువంటి వాడై వారికి ప్రత్యేకమైనటువంటి అర్హతలను ఇచ్చేటువంటి వాడుగాను, ప్రత్యేకమైనటువంటి స్థానంలో వారిని నిలబెట్టేటువంటి వాడుగాను, తన పనిని చేయి నిమిత్తమై ప్రత్యేకమైనటువంటి పూచీలను వారికి అప్పగించేటువంటి వాడుగాను ఉంటూ ఉంటాడు. దేవుడు ఈ విధముగా మన ఎడల జరిగించినప్పుడు మనము ఆయనకు కృతజ్ఞత కలిగినటువంటి వారమై ఆయన యందు విశ్వసించేటువంటి వారంగా ఉంటూ ఆ విశ్వాసమును మనము నిలబెట్టుకుంటూ ముందుకు సాగేటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే దేవుడు మన యందు సంతోషపడినటువంటి వాడై తాను మనతో చేసినటువంటి యొక్క నిబంధనను, మనతో చేసినటువంటి యొక్క ప్రామిస్ చొప్పున మనలను ముందుకు నడిపించేటువంటి వాడై ఉంటూ ఉంటాడు. తాను చేసినటువంటి యొక్క ప్రామిసెస్ ను ఆయన నెరవేర్చేటువంటి వాడై ఉంటూ ఉంటాడు. దావీదుతో చేసినటువంటి యొక్క ప్రామిస్ ను దేవుడు ఆనాటికి ఈనాటికి ఎన్నటికి నెరవేర్చేటువంటి వాడై ఉన్నాడు. అయితే ఈ చేసేటువంటి ప్రామిసెస్ అనేటువంటివి దేవుడు కండిషనల్ గా చేసేటువంటి వాడై ఉంటూ ఉంటాడు. నీవు ఈ విధంగా ఉన్నట్లయితే నేను ఇది జరిగిస్తాను అని చెప్పేటువంటి కండిషనల్ ప్రామిసెస్ అయి ఉంటూ ఉంటాయి. దావీదు విషయంలో తాను చేసినటువంటి కండిషనల్ ప్రామిసెస్ ను దావీదు నెరవేర్చటాన్ని బట్టి, దేవునికి అనుకూలంగా బ్రతకటాన్ని బట్టి దేవుడు దావీదు యందు సంతోషపడినటువంటి వాడై, తన ప్రవర్తన యందు సంతోషించినటువంటి వాడై, తనతో చేసినటువంటి నిబంధనను ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. నేటికిని ఇక ఎన్నటెన్నటికిని దానిని కొనసాగించనై ఉన్నాడు. అదేవిధంగా అదే విధమైనటువంటి ప్రామిసెస్ను తాను సౌలుతో చేసి ఉన్నాడు. అయితే సౌలు తాను ఆ ప్రామిసెస్కు తగినటువంటి విధముగా బ్రతకనటువంటి కారణము చేత దేవుని మీద ఆనుకొనున్నటువంటి పరిస్థితిని బట్టి తాను పోగొట్టుకున్నాడు. అదే విధముగా ఇప్పుడు జరిగినటువంటిది ఏంటంటే యరొబాముకు ఆ విధమైనటువంటి ఆపర్చునిటీ దేవుడు అనుగ్రహించాడు. అయితే దానిని పొందేందుకు సరైనటువంటి విధముగా ఆయన కట్టడలను ఆయన విధులను తాను అనుసరించలేదు సరిగదా, ఇతరులు సహితం అనుసరించకుండా ఉండేలాగా తాను విగ్రహారాధనను దేశంలో ప్రవేశపెట్టి విగ్రహారాధన అందరూ చేసి దేశమంతా నాశనమైపోయేటట్లు తాను కారకుడయ్యాడు. కాబట్టి తన మీదకి దేవుడు శాపాన్ని పంపి తన వంశాన్ని మొత్తం లేకుండా చేసేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. దీనిని మనం పరిశీలించినప్పుడు ఒక విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. ఏమిటంటే దేవుని కృపను పొందేందుకు మనము విశ్వాసం కలిగినటువంటి వారముగా ఉండవలసి ఉంటుంది. అయితే అనేక మార్లు దేవుని కృపను పొందేందుకు తగినటువంటి విశ్వాసం మనలో లేనప్పుడు దేవుడు తన ప్రత్యేకమైనటువంటి కృపను మనపై కనపరిచి ఆయన మనలను దీవించినప్పుడు ఆ కృపను నిలబెట్టుకునేటువంటి విధముగా మనము ఆయనందు విశ్వసించవలసినటువంటి అవసరము ఉంటూ ఉంటుంది. అంటే త్రూ ఫెయిత్ వి రిసీవ్ గ్రేస్ అండ్ బై ఫెయిత్ వి ప్రొటెక్ట్ గ్రేస్ అనేటువంటి విషయాన్ని మనము అర్థము చేసుకునవలసినటువంటి అవసరం ఉంటూ ఉంటుంది. అనేక మార్లు మనము తగిన వారం కాకపోయినప్పటికీ దేవుడు మన యందు కృప చూపి తన యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాన్ని మనకు ఆఫర్ చేసినప్పుడు మనము దానికి తగిన విధంగా బ్రతకపోయినట్లయితే ఉండకపోయినట్లయితే దేవుడు మనకిచ్చేటువంటి యొక్క ఆశీర్వాదమును తొలగించి మనలను ఆ స్థానములో ఉండకుండా తీసేసేటువంటి వాడై ఉంటూ ఉంటాడు. ఇక రెండవది ఏంటంటే దేవుడు మనలను పిలిచినప్పుడు మనము ఆయనపై ఆధారపడి నమ్మకంతో కొనసాగేటువంటి వారంగా ఉండవలసి ఉంటుంది. కానీ మన సొంత మనసుతో కార్యాలు చేసేటువంటి వారంగా ఉండకూడదు. యరొబాము చేసినటువంటి తప్పు ఇది ఒకటి. యరొబాముకు దేవుడు తెలియజేశాడు, నీవు 10 గోత్రాల మీద రాజువు కాబోతున్నావు, దీనిని నేను నెరవేర్చనై ఉన్నాను అనేటువంటి విషయాన్ని తాను అప్పటికి ఏ విధమైనటువంటి రాజుగా అయ్యేటువంటి అవకాశాలు తనకి లేకున్నప్పటికీ అహియా అనేటువంటి ప్రవక్త ద్వారా తనకు ఈ విషయాలు దేవుడు తెలియజేసి ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే ఈ విషయాన్ని తనకు తెలియజేసి ఉన్నాడో తాను ఆ విషయమును నమ్మి ఉండవలసినది. ఆ సమయంలో సొలొమోను దేవుడు అహియా ద్వారా యరొబాముకు ఈ విషయమును తెలియజేశాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడై సొలొమోను యరొబామును చంపివేయాలని ప్రయత్నించినటువంటి వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ విషయమును తెలుసుకున్నటువంటి యరొబాము సొలొమోనుకు భయపడి ఐగుప్తునకు వెళ్లిపోయినట్లుగా మనం చూస్తున్నాం, పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. తాను పారిపోవలసినటువంటి అవసరం ఏమీ లేదు. దేవుడు తనకు వాగ్దానము చేసినప్పుడు దేవుడు తనను కాపాడేటువంటి వాడై ఉంటాడు. దేవుడే మిగిలినటువంటి విషయములన్నీ సరిచేసి చక్కబెట్టి తనను తగిన కాలమందు రాజుగా చేసేటువంటి వాడై ఉంటూ ఉంటాడు. కానీ తాను భయపడినటువంటి వాడై, అంటే విశ్వాసము లేనటువంటి వాడై తాను ఐగుప్తుకు పారిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. సరే, ఆ తర్వాత సొలొమోను చనిపోయిన తర్వాత తాను వచ్చాడు, రాజుగా చేయబడ్డాడు. రాజుగా చేయబడిన తర్వాత దేవుని యొక్క కట్టడల విషయంలో పూర్తిగా తప్పిదములను చేయటం జరిగింది. దేవుని యొక్క నియమాల్ని నిబంధనల్ని కట్టడల్ని మార్చటానికి మనము ఏపాటి వారమే. దేవుడు తనకు ఆ రాజ్యాన్ని స్థిరపరుస్తాను, దానికి నువ్వు చేయవలసినటువంటిదల్లా దావీదు వలె నువ్వు కూడా ఉండు, అప్పుడు నేను నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాను. దావీదుకు ఎలాగైతే స్థిరపరిచానో శాశ్వతంగా అదే విధంగా నీకు కూడా స్థిరపరుస్తానని దేవుడే సెలవిచ్చినప్పుడు దానిని నమ్మినటువంటి వాడై మనుషులు యెరూషలేములకు వెళ్ళి అక్కడ బలులు అర్పించినందువలన దేవునికి మొక్కి వచ్చినందువలన తనకి ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఉండదని తాను విశ్వసించవలసినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ తానేం చేశాడంటే వీళ్ళు ఈ విధంగా అటు ఇటు వెళ్ళటం వలన పద్దాక యెరూషలేమునకు వెళ్ళి వస్తూ ఉండటం వలన రెహబాము యొక్క ఇన్ఫ్లుయెన్స్లోనికి వాళ్ళు వెళ్ళిపోతారనేటువంటి ఆ భయము చేత దేవుని మాట యందు విశ్వసించటానికి బదులు తనకున్నటువంటి ఆ యొక్క మానవ రీత్యా వచ్చేటువంటి యొక్క భయమును బట్టి తాను ఈ విగ్రహారాధన అంటే రెండు దూళ్లను చేసి బేతుల్లో ఒకటి దానిలో ఒకటి ఉంచి వాటిని పూజించండి అని ప్రజలను విగ్రహారాధనలోనికి నడపటానికి, ఆ తర్వాత దేవుడే పండుగ నియామకం అనేటువంటిది ఎప్పుడు చేసుకోవాలనేటువంటిది ఇస్రాయేల్ ప్రజలకు నిర్ణయించి ఉంటే దానిని మార్చేసి మరి యొక్క డేట్ ఏదో ఇచ్చి ఆ డేట్ను మనము చేసుకుందాము, యూదావారు ఆ డేట్ని చేసుకుంటారు మనము మరి ఒక డేట్ని చేసుకుందాము అని ఈ విధమైనటువంటి మార్పులు దేవుని వాక్యమునకే దేవుని నిబంధనలకే చేసినందువలన తాను సమూలంగా నాశనమైపోయినట్లుగా మనం చూస్తున్నాం. తాను మాత్రమే కాదు తన వంశమంతట్లో ఏ మగవాడు మరి ఎక్కడ కనబడకుండా దేవుడు చెత్తను ఊడ్చివేసినట్లుగా తన యొక్క వంశాన్ని లేకుండా చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క యాజకులను నియమించేటువంటి పద్ధతి ఒకటి ఉన్నది. అయితే తాను దేవుని యొక్క యాజకులను ఎవరినో తనకిష్టులైనటువంటి వారిని, తనకు సన్నిహితులైనటువంటి వారిని, తన మాట వినేటువంటి వారిని ఎవరినో నిర్ణయించి వారిని బేతెల్లో ఉంచి వారి ద్వారా ఈ యొక్క యాజక ధర్మము అనేటువంటిది జరగాలని తాను శాసించినట్లుగా మనం చూస్తున్నాము. అంతేకాదు ధూపం వేసేటువంటి విషయంలో తానే ధూపం వేయటానికి ఆ బలిపీఠం దగ్గరకు ఎక్కినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ విషయములన్నిటిలోనూ దేని యొక్క కట్టడలు అనేటువంటివి ఎటువంటివి, వాటిని మీరినట్లయితే ఏ విధమైనటువంటి శాపము మనకు రాగలదు అనేటువంటి విషయాన్ని తాను పూర్తిగా మర్చిపోయాడు. వీటన్నిటిని ఒక పక్కన పెడితే తనకి అసలు ఏ అర్హత లేనటువంటి సమయంలో దేవుడు కరుణించి నన్ను ఈ యొక్క పొజిషన్కి తీసుకుని వచ్చాడు, నేను ఏ విధంగా దీనికి అర్హుడను కానే కాను, నన్ను దేవుడు ఎందుకు ఎంచుకుని ఉన్నాడు, ఆయనకు కృతజ్ఞుడనై ఉండవలసి ఉన్నది అనేటువంటి ఆ యొక్క ఒక్క విషయముతో తాను కృతజ్ఞుడే దేవునికి కొనసాగవలసినటువంటి వాడై ఉన్నాడు. కానీ తాను ఎప్పుడైతే రాజుగా వచ్చాడో దేవుణ్ణి మర్చిపోయాడు, దేవుని యొక్క కట్టడలను మర్చిపోయాడు, కట్టడలనే మార్చివేసి తనంతట తానే వేరొక కట్టడలను ఇచ్చి ప్రజలను పాలించటం వలన తన యొక్క సింహాసనం కుదుటగా ఎప్పటికీ తనకు ఉండేలాగా చూచుకునగలను అనేటువంటి ఆ యొక్క భ్రమలో తను బ్రతికినట్లుగా మనము చూస్తున్నాము. అంతేకాదు మొదట్లో అహియా ప్రవక్త తనకు కనబడి తాను రాజు కానై ఉన్నాడని సెలవిచ్చినటువంటి యొక్క మాట తనకు తెలుసు. తనకు ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు తాను మరల ఆ అహియా ప్రవక్త యొద్దకు వెళ్ళి ఇలాంటి ప్రాబ్లమ్స్ నాకు వస్తూ ఉన్నాయి, ఏమి చేద్దాము అని ప్రవక్తను అడిగినట్లుగా గాని తన యొద్ద నుండి సూచనలను సలహాలను తీసుకున్నట్లుగా గాని మరి ఎక్కడ మనము చూడము. ఆ దినమందు అహియా ప్రవక్త తనకు కనబడి తాను రాజు కాబోతున్నాడనేటువంటి విషయాన్ని చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ అన్నడను అహియా ప్రవక్త తనకు గుర్తేలేడు. ఎప్పుడు గుర్తొచ్చాడంటే కొడుకు చనిపోబోయేటువంటి పరిస్థితిలో అప్పుడు కూడా తనకు తానుగా వెళ్ళటానికి తనకు మొహం చాలలేదు. తాను మారు వేషం వేసుకుని వెళ్ళాడా అంటే అది చేయలేదు. కానీ తన భార్యను మారు వేషం వేసుకుని వెళ్ళి కొడుకు బ్రతుకుతాడా చనిపోతాడా అనేటువంటి విషయాన్ని వాకపు చేయటానికి పంపిస్తూ ఉన్నాడు. ఇది మనం చూచినప్పుడు దేవుని యొక్క బిడ్డలు అనేటువంటి వారు మనకు దేవుని నుండి సందేశమును తీసుకుని వచ్చేటువంటి వారుగా ఉంటారు, మన నిమిత్తము ప్రార్థన చేసేటువంటి వారుగా ఉంటారు, మన నిమిత్తము మన పక్షముగా మన భారములను వహించి దేవుని యొద్ద ప్రార్థించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. కానీ వారి సేవలు అనేటువంటివి మనకు ప్రధానమైనటువంటివిగా కనబడవు. మనకు సీట్ అనేటువంటిది ఉన్నప్పుడు, మన స్థానం అనేటువంటిది పదిలంగా ఉన్నప్పుడు, మనము మన ఇష్టానుసారంగా తొలతూగుతున్నప్పుడు, మనకు ఏ విధమైనటువంటి కష్టము నష్టము లేదు అని అనుకున్నప్పుడు మనము మనలను మనము బలపరుచుకొనగలము, మనకు ఏ హాని జరగదు అని అనుకున్నప్పుడు దేవుడు కానీ దేవుని బిడ్డలు కానీ గుర్తొచ్చేటువంటి వారుగా మనకు ఉండరు. కానీ ఎప్పుడైతే పిల్లోడు చనిపోయేటువంటి పరిస్థితి వచ్చిందో అప్పుడు దేవుని యొక్క దాసుడు గుర్తొస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఈ విషయంలో అనేక మంది తప్పులు చేసేటువంటి వరంగా మనము అనేక సార్లు ఉంటూ ఉంటాము. దేవుని యొక్క బిడ్డలనేటువంటి వారు మనకు దేహంలో దారుడ్యత ఉన్నప్పుడు వారు చెప్పేటువంటి మాటలు గాని వారి మందలింపులు గాని ఇలాంటివి మనకు సహించేటువంటివిగా ఉండవు. కానీ మనకు చేతగానేటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అప్పుడు కూడా డొంక తిరుగుడు పద్ధతిలో వెళ్ళేటువంటి వరంగా మనము ఉంటూ ఉంటాము. దేవుడు ఇది సహించేటువంటి వాడిగా ఉండడు. నాశనమునకు ముందు గర్వము నడుచును అనేటువంటి ఆ యొక్క విషయమును మనము మర్చిపోకూడదు. ఈయనేంటిలే చెప్పేది, ఈయన దగ్గరికి ఏంటిలే వెళ్ళేదిరి, ఏదో ఆ రోజు దేవుడు చెప్పాడు కాబట్టి నా దగ్గరికి వచ్చాడు, చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఆయన దగ్గరికి నేను వెళ్ళానా, నేనేమన్నా ప్రాధేయపడ్డానా, నేను ఈ రాజ్యాన్ని కోరుకున్నానా, ఇది నా దగ్గరే ఉంటుంది అనేటువంటి యొక్క భ్రమచేత తను ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించినటువంటి వాడిగా ఉన్నాడు. యరొబ్బాము తాను చేసినటువంటి తప్పులను గ్రహించుకొని పశ్చాత్తాప పడేందుకు, మారు మనసు నొందేందుకు మూడు ప్రధానమైనటువంటి అవకాశాలని దేవుడు అనుగ్రహించినట్లుగా మనము వాక్యంలో చూడవచ్చు. మొట్టమొదటిగా ఏమైందంటే, తాను బలిపీఠం దగ్గర ఉన్నప్పుడు అదే సమయంలో ఒక దైవజనుడు బలిపీఠం దగ్గరకు వచ్చి బలిపీఠంతో మాట్లాడుతూ తాను కొన్ని విషయాలను అక్కడ చెప్పటం జరిగింది. ఆ విషయములు యరొబాముకు సహించినటువంటివిగా ఉండటం బట్టి వెంటనే కోపంతో ఏమన్నాడంటే అతని పట్టుకోమని చెయ్యి చాపటం జరిగింది. చెయ్యి చాపినప్పుడు ఆ చాపినటువంటి చెయ్యి అలాగే ఎండిపోయింది. వెంటనే తనకు చేతగానటువంటి విషయం జరిగిందని చెప్పి తాను చేసినటువంటిది తప్పైనటువంటి పని అని గ్రహించుకున్నటువంటి ఈ యొక్క యరొబాము దాని యొక్క స్వస్థత నిమిత్తము ఆ యొక్క దైవజనుడు తన పక్షముగా దేవునికి విజ్ఞాపన చేయాలని కోరాడు. ఆ విధంగా దైవజనుడు విజ్ఞాపన చేసినప్పుడు ఆ చెయ్యి మళ్ళీ మామూలుగా బాగుపడటం జరిగింది. ఆ సమయంలో తనను గౌరవించాడు, చేశాడు. కానీ వెంటనే ఆ విషయాల్ని మర్చిపోయినట్లుగా మనము చూస్తున్నాము. ఆ సమయంలో దేవుడు నా యొక్క చేయిని తన దాసును ఉపయోగించుకొని బాగు చేశాడు. ఈ విషయమును చేసినటువంటిది దేవుడు తన దాసుని ఉపయోగించుకున్నాడు. కాబట్టి నేను చేసినటువంటి తప్పు దేవునికి విరోధంగా చేశాను, కాబట్టి దేవుడు నన్ను శిక్షించాడు. ఈ విషయంలో నేను తప్పు సవరించుకున్నాను, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. కాబట్టి ఇక మీదట నేను ఇలాంటి తప్పులు చేయకూడదు, దేవునికి భయపడి ఆయనకు నమ్మకంగా ఉండాలి అనేటువంటి ఈ యొక్క బుద్ధి అనేటువంటిది, జ్ఞానం అనేటువంటిది తనకు లేకుండగా దేవుడు తనకు అవకాశం ఇచ్చినప్పటికీ ఆ విషయంలో తన పద్ధతిని పరిస్థితిని మార్చుకోకుండగా యరొబాము అదే విధంగా ముందుకు సాగినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇది మొట్టమొదటిది. ఇక రెండవది, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి యరొబాము యొక్క కుమారుడు అస్వస్థతగా ఉన్నప్పుడు జరిగినటువంటి విషయము, దేవుడు సెలవిచ్చాడు తన కుమారుడు చనిపోబోతున్నాడు అనేటువంటి విషయము. కాబట్టి అప్పుడు కూడా తాను గ్రహించుకొని పశ్చాత్తాప పడినటువంటి వాడే దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి తన పద్ధతులను మార్చుకొని ముందుకు సాగినటువంటి వాడుగా లేడు గాని తనకు గ్రహింపు లేనటువంటి వాడుగానే ఆ పుట్టాడు చనిపోతాడులే అన్న ఆ రీతిలో వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇది రెండవది. ఇక మూడవది, యరొబాముకు గొప్ప సైన్యం ఉండింది. ఎందుకంటే 10 గోత్రముల వారు కాబట్టి చాలా మంది సైన్యము తనకు ఉండినది. ఒకనొక సమయములో అబియా అనేటువంటి రాజు మీదకి యుద్ధము నాకు పోయినప్పుడు వారికి చాలా తక్కువ మంది అక్కడ ఉన్నారు. వారిని వెంటనే గెలిచివేసి తానే గెలుపు నొందుతాడని యరొబాము అనుకున్నాడు. కానీ అనూహ్యంగా తాను ఓడిపోవటం అనేటువంటిది జరిగింది. అంతేకాదు, అక్కడ ఇస్రాయేల్ ప్రజలు ఎంతో మంది, లక్షల మంది చనిపోవటం జరిగింది. ఇదంతా కూడాను 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయములో మనకు ఈ వివరాలన్నీ కూడా ఉంటాయి. మన చదవటానికి సమయం లేదు కాబట్టి అవన్నీ మనం చూడలేకపోతున్నాం. ఈ విధంగా ఎన్నో అవకాశములను దేవుడు తనను తాను సరిచేసుకునేందుకు యరొబాముకు అనుగ్రహించినప్పటికీ, ప్రధానంగా ఈ మూడు అవకాశాలని ఇచ్చినప్పటికీ తాను మాత్రము దేవుని యొక్క సన్నిధిలో గ్రహింపు నొందినటువంటి వాడిగాను, పశ్చాత్తాప పడినటువంటి వాడిగాను, తనను తాను సరిచేసుకుని దేవుని వైపుకు తిరిగి మారు మనసు నొందినటువంటి వాడిగాను లేకుండా పోయాడు ఈ యరొబాము. మన జీవితంలో సైతము దేవుడు మనలను ఏ స్థానంలో ఉండవలసినటువంటి వారము, మనము కేవలము అనర్హులము, అయోగ్యులము, అపాత్రులము అయితే దేవుడు మనకు తన కృపను అనుగ్రహించి తన దీవెనలను మన మీద వర్షింపచేసినప్పుడు మనము బుద్ధిహీనతతో ప్రవర్తించేటువంటి వారంగా ఉన్నట్లయితే, మనము విగ్రహారాధన చేయొచ్చు, విగ్రహములకు మొక్కుచు, ఇతరులు సహితము విగ్రహములకు మొక్కునట్లుగా మనము మన ప్రవర్తనను కొనసాగించినట్లయితే దేవుడు మనలను కరుణించేటువంటి వాడుగా ఉండడు. మనము ఎంత అభివృద్ధికైనా వెళ్ళి ఉండవచ్చును, మనలను ఛేదించగలిగినటువంటి వారు, భేదించగలిగినటువంటి వారు ఎవరూ లేరు, ఏదియూ లేదు అనేటువంటి విధంగా మన పరిస్థితి ఈ దినము ఉండవచ్చును. కానీ ఒక దినము రానై ఉన్నది. ఆ ఫ్యూచర్లో ఉండేటువంటి యొక్క దినమందు ఈ విధంగా యరోబాము వలె మనము ప్రవర్తించినట్లయితే మనకు అడ్డుపడి మన పక్షముగా ప్రార్థించేటువంటి వారు ఏ ఒక్కరూ ఉండకుండా దేవుడే తన యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి వాడై ఉంటాడు. దేవుడు విగ్రహారాధనను బహుగా అసహించుకునేటువంటి వాడు, తనకు చెందినటువంటి రావలసినటువంటి యొక్క ఘనతను దేవుడు మనుషులు కల్పించినటువంటి విగ్రహములకు మనము వెళ్ళి మొక్కేటప్పుడు దానిని బహు సీరియస్ గా తీసుకునేటువంటి వాడై ఉంటాడు. మనము మన జోష్యములను చెప్పవచ్చును, మన భాష్యములను మనం వినిపించవచ్చును, మనము కోరుకునేటువంటి యొక్క పదవిని బట్టి మనము చేసేటటువంటి ఆ పని మరి ఒక విధంగా దానికి తాత్పర్యం మనం చెప్పవచ్చు. కానీ దేవుడు దానిని కఠినంగా శిక్షించనై ఉన్నాడని మనము ఎల్లప్పుడూ గుర్తించవలసి ఉంటుంది. నీకును నాకును ఎన్నడను జరగటానికి ఆస్కారము లేనటువంటి విషయములను దేవుడు మన యొక్క జీవితములలో జరిగించి తన కృపలను చూపినప్పుడు తన ఎడల మనము విశ్వాసముతోనూ కృతజ్ఞతతోనూ ఉండకుండా ఉన్నట్లయితే, ఆ విధంగా మనము నిలిచి కొనసాగేటువంటి వరంగా ఉండకపోయినట్లయితే దేవుడు కఠినమైనటువంటి శిక్షను ఒక దినమందు నీ మీదకిని నా మీదకిని పంపి మనము మాత్రమే కాదు మన వంశము సహితము ఊడ్చివేయబడినట్లుగా దేవుడు కఠినమైనటువంటి శిక్షను మన మీదకు పంపనై ఉన్నాడు. ఆ విషయాన్ని మనము జ్ఞాపకముంచుకునవలసి ఉంటుంది. మరి ఒక విషయము యరోబాము యొక్క వృత్తాంతం నుండి మనం తెలుసుకునవలసినటువంటిది ఏమిటంటే, మనము మనకు దెబ్బ తగిలినప్పుడు మేల్కొనటం అనేటువంటిది సాధారణంగా జరిగేటువంటిదిగా ఉంటుంది. అది టెంపరీగా ఉండేటువంటిదిగా ఉన్నప్పటికీ అది సాధారణంగా జరిగేటువంటిదిగా ఉంటుంది. ఎందుకంటే మనకు తాత్కాలికంగా కలిగినటువంటి కష్టాన్ని బట్టి, నష్టాన్ని బట్టి, ఇరుకును బట్టి, ఇబ్బందిని బట్టి మనము తాత్కాలికంగా గ్రహింపు పొందేటువంటి వారంగా చాలాసార్లు ఉంటుంటాము. అయితే అదే గ్రహింపులో ఉండి కొనసాగేటువంటి వారంగా మనము ఉండము. అంతేకాదు పక్కవానికి తగిలినప్పుడు దానిని చూసి మనము మేల్కొనేటువంటి వారముగా ఉండవలసి ఉంటుంది. మనము సరైనటువంటి వ్యక్తులం అయినట్లయితే మనకి దెబ్బ తగిలినప్పుడు మనం తెలుసుకోవటం కాదు, పక్క వారికి జరిగేటువంటి విషయములను బట్టి మనము మేల్కొని మనము బుద్ధి తెచ్చుకొని మన పద్ధతులను మార్చుకునేటువంటి వారంగా ఉండవలసి ఉంటుంది. మనకు దెబ్బ తగిలినప్పుడు మనం నేర్చుకుంటాం అనేటువంటిది ఉన్నది, కానీ అంతవరకు మనం పోవలసినటువంటి అవసరం లేదు. మన చుట్టూ ఉన్నటువంటి వారికి జరుగుతున్నటువంటి విషయములే మనకు పాఠములను నేర్పించేటువంటివిగా ఉంటూ ఉంటాయి. అవి జరుగుతూ ఉన్నప్పుడే మనము నేర్చుకునేటువంటి వరంగా ఉండవలసి ఉంటాము. యరోబాముకు అలాంటి అవకాశములు ఎన్నో వచ్చినవి, కానీ వాటి నుండి తాను నేర్చుకునేటువంటి వాడుగా లేడు. ఈ దినమందు నీ పరిస్థితి నా పరిస్థితి ఎలా ఉన్నది? దేవుడు దెబ్బ కొట్టి చంపివేసి నిన్ను ఊడ్చివేసే వరకు, నన్ను ఊడ్చివేసే వరకు మనము కళ్ళు తెరవనటువంటి వారంగా ఉంటున్నామా? గర్వాంధులమైపోయి మన యొక్క బుద్ధిహీనతలో మనము కొనసాగేటువంటి వారంగా ఉంటున్నామా? ఆయన కట్టడలు అవి స్పష్టంగా ఉన్నవి. ఆ కట్టడలకు నీవు లోబడినటువంటి వాడవుగా ఉండి ఆశీర్వాదమును పొందగలిగినటువంటి వాడవుగా ఉండగలవు. లేకపోయినట్లయితే ఆ యొక్క కట్టడలను నీవు వ్యతిరేకించినటువంటి వాడవే, నీవు చెవిని పెట్టకుండానే ఇష్టం వచ్చినట్లు కొనసాగినటువంటి వాడవుగా ఉండి నీవు నాశనమైపోయేటువంటి వాడవుగా ఉండగలవు. దైవ గ్రంథమును మనం చూసినప్పుడు ఎంతో మంది యొక్క వృత్తాంతములు అక్కడ ఎన్నో వ్రాయబడి ఉన్నవి. వీటన్నిటి నుండి మనము నేర్చుకునేటువంటి వారంగా ఉంటున్నామా? మన చుట్టూ జరుగుతున్నటువంటి మన నైబర్స్కు, మన తోటి విశ్వాసులకు, మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయముల నుండి మనము నేర్చుకుని బుద్ధి తెచ్చుకొని జ్ఞానం కలిగి ప్రవర్తించేటువంటి వారంగా ఉంటున్నామా? మనము విశ్వాసం కలిగినటువంటి వారమే, కృపను పొందేటువంటి వారంగా ఉండగలుగుతున్నామా? దేవుడు మనము వ్యర్థులమై ఉన్నప్పటికీ తను ఎంచుకున్నటువంటి వారిగా మనలను చేరదీసి మనకు కృపను కల్పించినప్పుడు, తన యొక్క కృపలను వర్షింపజేసినప్పుడు మనం ఆ కృపలను కాపాడుకునేందుకు ఆయన ఎందు విశ్వసించి నిలిచేటువంటి వరంగా ఉండగలుగుతున్నామా? మనలను మనము పరీక్షించుకునవలసి ఉన్నది. ఈ యెరోబాము యొక్క జీవితము నుండి మనము ఎన్నో విషయములను నేర్చుకునవచ్చును. ఈ విషయములన్నీ మనము నేర్చుకున్నట్లుగా దేవుడే మన యొక్క హృదయములను తెరచి మన యొక్క జీవితములలో మన కనులు విప్పి మనము ఆయనకు లోబడి విధేయులమై ఆయన యొక్క బాటలో కొనసాగేటువంటి వరంగా ఉండునట్లుగా మనకు సహాయం చేయను కాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడైన తండ్రి, ఈ ఉదయకాల సమయం ముందు మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి మేము వచ్చినాము. మీ మాటలకు మేము చెవియొగ్గి నడుచుకునేటువంటి వారంగాను, మీ యొక్క సన్నిధిలో మేము నిలిచినటువంటి వారమే, మీకు విధేయులమై జీవించేటువంటి వారిని కానీ చేయండి. యెరోబాము యొక్క జీవితము నుండి ఎన్నో విషయములు మేము నేర్చుకునవలసి ఉన్నది. మేము ఎన్నికలైనటువంటి వారమైనప్పటికీ, అర్హులం కాకపోయినప్పటికీ, ఎన్నో విషయములలో మీరు మమ్మలను దీవించి ఆశీర్వదించి మమ్మలను సరిచేసి చక్కబెట్టి మీ యొక్క దీవెనలను మా మీద వర్షింపజేసినప్పుడు మేము గర్వాంధులమైపోయి మా ఇష్టానుసారంగా మా సొంత ప్రయత్నముల ద్వారా మా యొక్క కార్యములను మేము సాధించుకునగలమని మేము విర్రవీగినట్లయితే, బుద్ధిహీనులమైనట్లయితే, మా సొంత ప్రయత్నములు మేము చేసినట్లయితే మీ దీవెనలను మీరు తొలగించి మమ్మలను చెత్తను ఊడ్చివేసినట్లుగా ఊడ్చివేయగలిగినటువంటి దేవుడు అని మేము నీకు భయపడుచు ఎల్లప్పుడు ముందుకు సాగేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తు నామందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.